ఓం శ్రీ సాయిరాం. స్వామి దివ్య పాదపద్మాలకు ప్రణామములు సమర్పించుకుంటూ ఈ దసరా నవరాత్రులలో భాగంగా శ్రోతలకు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొకమారు అందరికీ స్వాగతం. ఆధ్యాత్మిక సాధనకు చాలా మంచి సమయం ఈ దసరా నవరాత్రులని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు చేసే నిత్య ఆధ్యాత్మిక సాధన కన్నా ఈ సమయంలో చేస్తే మనకి పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉంటాయని, సాధనలో పట్టుదల ఇంకా ఎక్కువవుతుందని స్వామి ఈ దసరా నవరాత్రులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ పరంపరలో గత 5 రోజులుగా మనలో ఎన్నో అంతఃశత్రువులు ఉండి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన జీవితాన్ని ఎలాగా అర్థవంతం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాము. మరి ఆ క్రమంలో ఈనాడు మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే ప్రతిరోజు మేము ముఖ్యమైన అంశమనే చెప్తున్నాం మీకు, ఎందుకంటే మన జీవితం అనేది చాలా విలువైనది. విలువైనది గనక భగవంతునికి అది తిరిగి సమర్పించుకుంటే దానికి ఒక అర్థవంతం అవుతుంది. అందుకే ఈ ప్రయత్నం అంతా. సో ఈనాడు మనం చేపట్టబోయే అంశం ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యం. స్వామి ఒకసారి ఒక భక్తురాలికి, ఆంధ్ర సేవదల కోఆర్డినేటర్ ఆవిడ వసుమతి గారు, ఆవిడకి చెప్పారట, చూడమ్మా మన దగ్గర సత్యసాయి సేవా సంస్థలలో పనిచేసే వాళ్ళకి భక్తి లేపైనా పర్వాలేదు కానీ క్రమశిక్షణ లేకపోతే మాత్రం నేను ఒప్పుకునేది లేదు అన్నారంట. అంటే క్రమశిక్షణకి స్వామి ఫస్ట్ స్టెప్ పెద్దపీట వేస్తున్నారు అక్కడ. అందుకోసం మనం జీవితంలో క్రమశిక్షణ ఎలా పెంపొందించుకోవాలి, ఆ క్రమశిక్షణ పెంపొందించుకుంటే మన జీవితం ఒక సరైన దారిలో ఎలా వెళుతుంది అనే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మరి మన ఎక్స్ప్లెనేషన్స్ లోకి వెళ్లే ముందు ఈ 2 నాటికలను విందాం. విన్నాక నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఈ క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఏం జరుగుతుంది, మన జీవితం ఒక రాంగ్ డైరెక్షన్ లోకి ఎట్లా వెళ్తుంది అనేది తెలుస్తుంది మనకి. మరి నాటికలు విందామా?
ఏం రవణా, మీ అన్నయ్యని చూసొచ్చావా? డాక్టర్ గారిని కలిసావా?
అన్నయ్యకి ఇప్పుడు కాస్త బాగానే ఉంది వదిన, కానీ డాక్టర్ గారు మాత్రం నన్ను చెడామడా తిట్టిపోశారు. తను చెప్పినట్లు చేసుంటే ఇలా అయ్యేది కాదని ఫైర్ అయిపోయారు. అసలేం జరిగింది వదిన, నీకేమైనా తెలుసా?
నా కర్మ నాయన, తెలియకేం, పెద్దాడి 2వ కూతురు బారసాల నాడు మీ అన్నయ్యకి బాగా ఆయాసం వచ్చింది, గుండెలో మంటగా ఉందన్నారు. పిల్లదానికి ఇప్పుడు 4 ఏళ్లు నిండినట్టున్నాయి. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ నరసింహం గారి దగ్గర చూపించాం. ఎక్సర్సైజ్ లేక ఒళ్ళు పెరిగిపోయింది, ముందు బరువు తగ్గాలన్నారు, ఏవో ఎక్సర్సైజ్ చేయాలి, రోజూ వాకింగ్ చేయాలన్నారు, ఫలానా ఫలానవి తినకూడదన్నారు, పైగా సుగరోటి.
మరి అన్నయ్య అదేమి చేయలేదా?
అయ్యో చెప్తే వినే రకమేనా, అసలే జీవ చాపల్యం. అక్కడికి డాక్టర్ గారు చెప్పినట్టే ఆయన తినకూడనివన్నీ వండడం మానేశాను, సుగరుందని స్వీట్లు చేయడం మానేశాను, ఆయనతో పాటు ఇంటిల్లిపాది చేత పత్యం చేయించాను. పాపం.
ఏమిటో వదిన, నువ్వు ఇంత శ్రద్ధ తీసుకున్నా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు.
ఇంట్లో అయితే కాయగలను కానీ బయటేం చేస్తున్నారో నాకెలా తెలుస్తుందయ్యా. ఇంట్లో నేను తిననివ్వనని ఆ పాడు ఎక్సర్సైజ్ పేరు చెప్పి ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్లి శుభ్రంగా అన్నీ తినేసొచ్చేవారు. నేను పోయి వాళ్ళందరికీ ఆయనకేం పెట్టద్దు మొర్రో అని నెత్తి నోరు బాదుకున్నాను, అయినా గాని వెళ్లడం మానేవారు కాదు. అయినా తినే నోరు తిరిగే కాలు ఊరికే ఉంటాయా మన చాదస్థం గాని?
పోనీ ఎక్సర్సైజులు వాకింగ్లు అవైనా సరిగా చేశాడా?
ఆ చేశారు నాయన, రోజూ 3 సార్లు పక్క మీద నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి, 2 సార్లు టీవీ దగ్గరికి నడిచేవారు. ఇంకా వాకింగ్ గురించి అడక్కు, మా తమ్ముడు కిషోరే తీసుకెళ్లేవాడు, వీడు నీకు తెలుసు కదా.
మై గాడ్, కిషోరా? సారీ కిషోర్, చాలా కాలమైంది కదా, గుర్తుపట్టలేకపోయాను. బాగున్నావా?
బాగున్నానండి.
రవణా, మీ అన్నయ్య గారి వాకింగ్ ప్రహసనం వాడే చెప్పాలి, విను.
ఏమిటి కిషోర్, అన్నయ్య వాకింగ్ కి వెళ్లేవాడు కాదా?
అబ్బే అదేం లేదు, పైగా నేను వచ్చి బావగారు అని పిలవడం ఆలస్యం. ఆ వస్తున్నా అంటూ నిమిషంలో బయటకు పడేవారు.
అరే అంత సిన్సియర్ గా వాకింగ్ కి వెళ్ళినా ఒళ్ళు తగ్గలేదా?
ఆ సిన్సియారిటీ ఇంట్లో నుండి బయటపడేవారికే. సందు మలుపు తిరగగానే ఉడిపి హోటల్ దగ్గర ఎవరన్నా ఫ్రెండ్ కనిపిస్తాడా అని చూసేవారు. వాళ్లతో సెటిల్ అయిపోయి పిచ్చాపాటి మొదలెట్టేవారు. నువ్వు నడుస్తూ ఉండవయ్యా, నేను వచ్చి కలుస్తాననేవారు. వాళ్లతో కలిసి డాక్టర్ తినవద్దనవన్నీ డబల్ కోటా లాగించేవారు. అలా తినకండి బావగారు అంటే వినేవారు కాదు, పైగా మీ అక్కకి చెప్పకోయ్ అని బతిమలాడేవారు. ఇంతకన్నా ఆయన ఇంటి పట్టునుంటే బెటర్ అని నేను ఆయన్ని వాకింగ్ కి తీసుకెళ్లడం మానేశాను.
ఇప్పుడంతా అర్థమైంది. తాటి చెక్కేవాడిని ఎంతవరకు తోయగలం? వదిన, మేమంతా కూడా కొన్నాళ్లు నీ దగ్గర పెరిగాం. నువ్వు నీ పిల్లల్ని ఎంత క్రమశిక్షణతో పెంచావో మాకు తెలుసు. నీ క్రమశిక్షణలో వందో వంతు పట్టుబడినా మా అన్నయ్యకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుంటాం. కాని ప్రతిరోజు చేసే పనుల్లోనే కాదు, తినే తిండి దగ్గర, శరీరం చెప్పినట్టు వినడానికి వ్యాయామం చేసే దగ్గర కూడా క్రమశిక్షణ లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతుంది. అన్నీ తెలిసి పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు కాదు.
ఏమో నాయన, ఆయన పరిస్థితి చూస్తే ఏమవుతుందో అని భయపడి చేస్తున్నాను.
ఇప్పుడైతే ఏం కాదులే, డాక్టర్ గారు కూడా ఇప్పటికేం ప్రమాదం లేదు. కాని ఇకనైనా నేను చెప్పినట్టు డిసిప్లిన్డ్ గా నడుచుకోమని చెప్పండి. ఆ తర్వాత ఏమైనా జరిగితే మాత్రం మేం చేయగలిగింది ఏమీ ఉండదన్నారు.
అదే కదా చిక్కు, మీ అన్నయ్యకి చెప్పగలిగిన వాళ్ళెవరు?
పర్వాలేదు వదిన, బహుశా ఒకటి రెండు నెలల్లో నాకిక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు నేను వచ్చి అంతా చూసుకుంటాను, నువ్వేం దిగులు పడకు.
ఏమో నాయన, అంతా నీదే భారం స్వామి అంటూ బాబాకు దండం పెట్టుకుంటున్నాను.
ఒరే బంటి, లేవరా. లే, ఏడవుతుంది? అమ్మ చూసిందంటే తిడుతుంది.
ఉండక్క, జస్ట్ 5 మినిట్స్.
అరగంట నుంచి అదే చెబుతున్నావు. లే, స్కూల్ కి లేట్ అవుతుంది. అదిగో అమ్మ వస్తోంది.
అమ్మో అమ్మే, ఇదిగో లేస్తున్నాను.
ఏమే సుధా, వీడు లేచాడా?
లేచాడమ్మా, బాత్రూమ్ కి వెళ్ళాడు.
సరే, తొందరగా తెవలండి, కాసేపట్లో ఆటో వచ్చేస్తుంది.
సుధా, బంటి, ఆగండి. ఇప్పుడు టైం ఎంతయింది? మీరు స్కూల్కి 1/2 గంట లేటుగా వచ్చారు. ఇప్పటికే మీకు 3 సార్లు వార్నింగ్ ఇచ్చాను. అక్కడికి పోయి మీలా లేటుగా వచ్చిన వాళ్లతో పాటు లంచ్ బెల్ దాకా నిలబడండి. అదే మీకు పనిష్మెంట్. గో.
అంతా నీ మూలంగానే, తొందరగా తెమలో. నీ మూలాన నాకు కూడా పనిష్మెంట్ పడింది.
సారీ అక్క.
రోజు ఇలాగే అంటావు, ఎంత లేపినా లేవవు. నేను నమ్మను.
ప్రామిస్ అక్క, లేస్తాను.
అక్క, నా మ్యాథ్స్ వర్క్ బుక్ చూసావా? ఏమో, నాకేం తెలుసు, ఎక్కడ పెట్టుకున్నావో.
అదేనక్క, అట్ట మీద కోహ్లీ బొమ్మ ఉంటుంది, ఆ బుక్.
నేను చూడలేదని చెప్పానా? పై వెతుక్కో, నేను హోంవర్క్ చేసుకోవాలి.
ఏమిటే, ఏమిటి దెబ్బలాడుకుంటున్నారు? ఏమైంది?
వాడి మ్యాథ్ బుక్ ఎక్కడో పెట్టేసి నన్ను వెతకమ్మంటున్నాడమ్మా. నేను హోంవర్క్ చేసుకోకూడదా?
లేదమ్మా, నేనే వెతుక్కుంటున్నాను.
ఒరేయ్, అబద్దాలాడకు. నీ సంగతి నాకు బాగా తెలుసు. అయినా నీ స్కూల్ బ్యాగ్ లో ఉండాల్సిన పుస్తకం ఎక్కడికి పోతుంది? సరిగా వెతికావా?
వెతికానమ్మా, కనబడ్డం లేదు.
ఇంటికొచ్చాక బ్యాగ్ తీసావా?
లేదు లేదు.
మళ్ళీ అబద్దాలాడుతున్నాడమ్మా. ఏవో క్రికెట్ ఫోటోల కోసం పుస్తకాలన్నీ తీసి పడేసి వెతుకుతున్నాడు.
ఏరా, అక్క చెప్పింది నిజమేనా? నీకెన్నిసార్లు చెప్పాలిరా ఇలాంటివన్నీ స్కూల్ బ్యాగ్ లో పెట్టద్దని. నీకు ఏది బుద్ధిగా పెట్టుకునే అలవాటు లేదు. ఇంటికి రాగానే స్కూల్ బ్యాగ్ ఒకచోట, బూట్స్ ఒకచోట విసిరేసి ఆటకి పరిగెడతావు. మళ్ళా పొద్దున నా సాక్స్ ఏవి, నా బూట్స్ ఏవి అంటూ వెతుక్కుంటావు. ఇప్పుడు కూడా ఫోటోల కోసం బ్యాగ్ తీసినప్పుడు ఆ పుస్తకం అక్కడే పడి ఉంటుంది. పోయి చూడు. ఏం దొరికిందా?
ఆ దొరికిందమ్మా
అన్నట్టు మర్చిపోయాను. ఈవేళ మీ ఇద్దరికి స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చాట కదా. అబద్ధం ఆడకండి, ఆటో అంకుల్ నాకంతా చెప్పాడు. ఏం సుధా, నిజమేనా?
అవునమ్మా, స్కూల్ కు లేటుగా వెళ్లామని పనిష్మెంట్ ఇచ్చారు.
హేరా, చూసావా, నీ మూలంగా అక్కకి కూడా ఈవేళ పనిష్మెంట్ ఇచ్చారు. అయినా అది నీ మీద నాకు చాడీలు చెప్పలేదు. అక్కేమో పొద్దున్నే లేచి చక్కగా తయారైపోతుంది. నిన్ను 10 సార్లు లేపితే గాని లేవవు. పుస్తకాలు సరిగ్గా సర్దుకోవు. ఇంటికి రాగానే బూట్స్ సాక్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టవు. అన్నీ వెతుక్కోవడమే. కాస్తైనా డిసిప్లిన్ లేకపోతే ఎలాగరా
అమ్మా?
ఏమిటి
అమ్మా? వీడిని క్లాస్ క్రికెట్ టీమ్ లో నుంచి తీసేశారు.
ఏరా, నువ్వు బాగా ఆడతాడని చెప్పారు కదా స్కూల్లో, ఎందుకు తీసేశారు? ఏం సుధా, ఎందుకు తీసేశారు?
వీడు బాగా ఆడుతాడు కానీ ప్రాక్టీస్ అయిపోయాక క్రికెట్ కిట్ లోపల పెట్టాలి కదా, అది చెయ్యకుండా జారుకుంటా అట్ట. గ్లౌస్ అవి జాగ్రత్తగా పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాడు. మిగిలిన పిల్లలు కంప్లైంట్ చేస్తే వచ్చే టర్మ్ వరకు వీడిని ఆడనివ్వద్దన్నారు.
చూసావా బంటి, నీకెంతో ఇష్టమైన క్రికెట్ ఆడే ఛాన్స్ పోయింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థమైందా? నీకు క్రమశిక్షణ లేదు. నేను ప్రతిరోజు నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. అక్క కూడా చెప్తూనే ఉంది, లైఫ్ లో పైకి రావాలంటే డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు.
సరే, నాటికలు విన్నాం. నిత్య జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని తెలుసుకున్నాం. మరి స్వామి అసలు ఈ నిత్య జీవితంలో క్రమశిక్షణ పాటించడం ఎలా, ఏం చెప్పారో దాని గురించి స్వామి మాటల్లోనే విందాం.
క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను, నియమము అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు. ఈ నియమము కూడా నువ్వు ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటి. ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంతియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేని చూస్తున్నావు? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. See no evil, see what is good. Talk no evil, talk what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. Brahma. Silence is the God. Adi. ఈ శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా, అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టు అంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాది, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాది, ఇంకొక పవర్ లేదు. మూతుకు వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. పొట్టకు కూడా నువ్వు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరదు. కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించటం లేదు. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణను సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణను అనుసరించే పోవాలి. ఐడియల్ లైఫ్ కావాలనుకుంటే మాటను తగ్గించాలి, దైవాజ్ఞను శిరస వహించాలి, డిసిప్లిన్ మనం పాటించాలి. ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను మన డిసిప్లిన్ వదలకూడదు. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాయి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
మరి ఈ క్రమశిక్షణ రాహిత్యం ఎందుకు వస్తుంది అనేది ఒకసారి ఆలోచించేద్దాం. ఇది చాలా క్లియర్ కట్ గా స్వామి ఎప్పుడు చెప్పారు. అండ్ మన జీవితాన్ని మనం కొంచెం అనలైజ్ చేసుకుంటే అప్పుడప్పుడు మనం డిసిప్లిన్ తప్పుతూ ఉంటాం. ప్రతి మనిషికి అందరూ 24 అవర్స్ 365 డేస్ ఒకే లైన్ లో ఉండాలన్న రూల్ ఎప్పుడు పాపం భగవంతుడు పెట్టలేదు. ఎందుకంటే మన మైండ్ చంచలమైంది కదా, అది ఇటు అటు వెళ్తూనే ఉంటుంది. దాన్ని తిరిగి దారిలో పెట్టడమే మనం చేసే సాధన. సో ఆ క్రమంలో ఈ ముఖ్యమైన అంశం, ఈ క్రమశిక్షణ రాహిత్యం ఎందుకు వస్తుంది అంటే మొట్టమొదటిది బద్ధకం వల్ల, లేజినెస్ ఆర్ లెథార్జీ. ఒళ్ళు బద్ధకం అయితే మైండ్ కూడా ఆటోమేటిక్ గా బద్ధకం అయిపోతుంది. రెండవది వాయిదా వేసే మనస్తత్వం. సరేరా రేపు చేద్దాము, ఈరోజు ఎందుకులే, ఇంకా సమయం ఉంది కదా అన్న ఆలోచన మైండ్లో స్టార్ట్ అయితే దట్ లీడ్స్ టు ఇండిసిప్లిన్. ఆ తర్వాత చేసే పని మీద శ్రద్ధ లేకపోవటం, ఇదే కదా అన్న ఒక చులకన భావం మనకి ఆ పని మీద వచ్చినట్లయితే డిసిప్లిన్ తప్పడానికి పెద్ద అవకాశం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది అక్క.
అవును గణేష్, కరెక్ట్ గా చెప్పారు. మొదట మీరు చెప్పింది దాని గురించి ఆలోచిద్దాం. బద్ధకం అందరికీ ఏదో ఒక టైంలో కొద్దిగా బద్ధకించడం అనేది అయితే సహజమే. ఇవాళ లేదు ఏదో ఒక టైం ఒక రోజు బద్ధకించడం సహజం, అది పర్వాలేదు, ఎందుకంటే మనం దానిలోంచి వెంటనే బయటకు రాగలం. కానీ బద్ధకం అనేది అలవాటుగా మారితేనే కష్టమవుతుంది. అదే పెద్ద హర్డిల్ అన్నమాట అడ్డంకి క్రమశిక్షణతో ఉండడానికి. డిసిప్లిన్ కి పెద్ద హర్డిల్ ఏంటంటే లేజినెస్, బద్ధకం అనేది. ఇప్పుడు మనం అసలు బద్ధకం ఎందుకు వస్తుంది అనేది ఆలోచిద్దాం. అఫ్ కోర్స్ మైండ్ సెట్ అంటే లేట్ బ్యాక్ యాటిట్యూడ్ అనమాట, పర్వాలేదులే లెట్ గో అని. అలా కాకుండా చూస్తే లైఫ్ స్టైల్ కూడా మనది చాలా చేంజ్ అయింది.
చాలా ఇంపార్టెంట్ అది.
మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన విధానం చూద్దాము. వాళ్ళు ఎలాగో పనులు చేసుకునేవారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంటే మనం పూర్వకాలం గురించి మాట్లాడుకోవట్లా, 15 ఇయర్స్ బిఫోర్, జస్ట్ 15 ఇయర్స్ వెనక్కి వెళ్దాం. అప్పుడు చూసినా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. పొద్దున్నే లేవడం, ఇల్లు తుడుచుకోవడం, వంట చేసుకోవడం, ఇలాంటివి, పిల్లల్ని చూసుకోవడం, బయటికి వెళ్లి కావలసిన సరుకులు సామాన్లు కూరగాయలు ఇలాంటివన్నీ తెచ్చుకోవడం, అలా లేదు అలా ఏదైనా పోనీ ఒక పార్కుకో సినిమాకో వెళ్దామన్నా కూడా కొంచెం త్వరగా బయలుదేరి వెళ్లేవాళ్ళం, టికెట్స్ తీసుకోవడం, ఇలా మొత్తానికి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేవాళ్ళం. వీఆర్ సెల్ఫ్ డిపెండెంట్,
ఎవరి పని వాళ్ళు
చేసుకునేవాళ్ళం. పిల్లలు కూడా పొద్దున్నే లేచి వాళ్ళ షూస్ వాళ్ళు పాలిష్ చేసుకుని అన్ని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అదొక రొటీన్ గా జరిగిపోతూ ఉండేది. అసలు మీకు గుర్తుందో లేదో, మనం ఆంధ్రాలో పుట్టి పెరిగాం కాబట్టి పొద్దున్నే లేచి కళ్ళాపి జల్లి ముగ్గులేసేవారు, మీకు గుర్తుందా?
గుర్తుంది.
అది ఎంతో బాగుండేది కూడా చూడ్డానికి, అందంగా ఉండేవి. అండ్ అది పెద్ద ఎక్సర్సైజ్ మనకి. ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ కి తో కంపేర్ చేద్దాం. దేనికైనా మనం బయటికి వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇంట్లో నుంచి
అన్ని ఆన్లైన్,
అన్ని ఆన్లైన్. ఒక ఫోన్ చేస్తే అన్ని ఇంటికి వస్తాయి. ఆఖరికి సినిమా టికెట్లు కూడా సిటీస్ లో బయటికి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చి ఇస్తారు. పనివాళ్లు, మెషిన్స్, మనకి డొమెస్టిక్ హెల్ప్ చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అలాగే ఒక బటన్ నొక్కితే అన్ని అయిపోతాయి, మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషిన్స్, తర్వాత ఏంటంటారు ఈవెన్ సామాన్ కడగడానికి
కార్ డ్రైవర్ కావాల్సి వచ్చినా మనం
ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. అలాగూ ఎన్నో సర్వీసెస్ పిల్లలకు కూడా అందుబాటులో ఉండే సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి. నేను మొన్న విని చాలా ఆశ్చర్యపోయాను గణేష్. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ లో మీకు తెలిసే ఉంటుంది, ఇది కంటిన్యూస్ ఈవాల్యుయేషన్ సిస్టమ్ ఉంటుంది, సిసిఈ అంటారు. సో ప్రాజెక్ట్స్ కి 20% ఇస్తారనమాట వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ప్రాజెక్ట్ కి 20% చాలా ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది పిల్లలు. మరి తల్లిదండ్రి హెల్ప్ చేయాలి కదా పిల్లలకి, ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తారు. ఈ రోజుల్లో తల్లిదండ్రి అందరూ పాపం ఉద్యోగాలకు వెళ్ళి వాళ్లే సాయంత్రం రాత్రి 7 గంటలకు 8 గంటలకు వస్తారు. ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో పిల్లలకి ప్రాజెక్ట్స్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారట. అదొక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసి ఇస్తారనమాట. సో వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన నాలెడ్జ్ వీళ్ళకి రాదు, ఆ 10 మందితో కలిసి చేసుకోవడం అనే ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. ఇలాంటి లైఫ్ స్టైల్లో బతుకుతున్నాం మనం. కంఫర్టబుల్ గా ఉండద్దని నేను చెప్పట్లేదు, ఎందుకంటే యాజ్ వీ సెడ్ జస్ట్ నౌ ఇద్దరు వర్కింగ్ అండ్ చాలా పనులు పాపం వచ్చి చేసుకునేంత శక్తి, ఓపిక, టైము ఏవి ఉండవు తల్లిదండ్రులకి. అలాగని అందుకని మన కంఫర్ట్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. కానీ మనం నిన్న అనుకున్నట్టు ప్రయారిటీస్, ఎక్కడ దాకా మనం ఈ కంఫర్ట్స్ ని వాడుకోవచ్చు ఆ లైన్ మనం గీసుకోవాలి. కంఫర్ట్ ఈజ్ టు మేక్ లైఫ్ ఈజియర్, నాట్ టు మేక్ లైఫ్ లెథర్జిక్. కంఫర్ట్స్ అనేది మనం కొద్దిగా మనకి సునాయాసంగా మనం జీవితాన్ని స్మూత్ గా గడపడానికి కానీ బద్ధకాన్ని పెంచుకోవడానికైతే కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం స్కిట్ విన్నాం కదా, చిన్న నాటిక విన్నాము. ఆ పిల్లవాడు చూడండి, వాడికి పాప ఎంతో మంచి క్రికెట్ ప్లేయర్ అట, వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కూడా, అయినా చివరికి స్కూల్ టీమ్ లో నుంచి వాడిని తీసేశారు. ఎందుకు? వాడి బద్ధకం వల్ల. ఏది సరైన ప్లేస్ లో పెట్టడు, ఏది చేస్తాడు ఆడుకుంటాడు అన్ని వదిలేసి వచ్చేస్తాడు, దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదన్నమాట. బద్ధకం వల్ల పాపం వాడితో పాటు అతని అక్కకి కూడా పనిష్మెంట్స్, స్కూల్లో టీచర్ దగ్గర చెడ్డ పేరు. ఎందుకు? వాడికి తెలివి లేక, స్కిల్ లేక, లేదు కావాలని చేయడమా, కాదు, ఆ బద్ధకం అనే చిన్న అలవాటును వదులుకోలేకపోవడం వల్ల. ఇది మటుకు పిల్లలందరూ వింటారు, లేదు తల్లులు విని పిల్లలకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ సెంటెన్స్ పిల్లలున్న ఇళ్లలో, అమ్మా 10 మినిట్స్ అమ్మా, లేవమంటే పొద్దున్నే 5 మినిట్స్ అమ్మా అనేది. సో అది ఆ చిన్న ఆ కొద్దిపాటి
లివరేజ్,
దానివల్ల మనకి డే అంతా ఎలాగూ అవుతుందో, స్పాయిల్ అవుతుంది, అన్ని స్కెడ్యూల్స్ రొటీన్స్ తప్పుతున్నాయి. ఆ బద్ధకాన్ని కొద్దిగా వదిలించుకోగలిగితే. సో మోడర్న్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ టు మేక్ అస్ లేజీ, ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ లైఫ్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
మీరు ఇది చెప్తున్నారు కదా, ఈ 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది అని, ఆ ఈ పరిస్థితిలో స్వామి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారంట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఈ యాంగిల్ నుంచి మనం ఆలోచిస్తాం లేదో తెలియదు. గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే అవతల వాడి సమయం మనం ఎప్పుడైతే వేస్ట్ చేస్తామో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. చూడండి, 5 నిమిషాలు లేట్ గా పోయాము ఒక క్లాస్ కి, పాపం టీచర్ కన్సర్న్ తోటి షీ వాంట్స్ టు వెయిట్ ఫర్ ఆల్ చిల్డ్రన్ టు కమ్. చిల్డ్రన్ అందరు పిల్లలంతా వచ్చిన తర్వాత క్లాస్ మొదలు పెడితే బాగుంటుంది అని ఆవిడకి మంచి ఆలోచన. పాపం 5 మినిట్స్ ఆఫ్ హర్ టైమ్ ఇన్ హర్ లైఫ్ వీఆర్ వేస్టింగ్.
5 మినిట్స్ ఆఫ్ హర్ టైమ్, అక్కడ 20 మంది పిల్లలుంటే 20 x 5 మినిట్స్
వేసుకోవాలి,
100 నిమిషాలు మనం మన వల్ల వేస్ట్ అవుతుంది.
దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అని చెప్తారు స్వామి. సో ఇన్డిసిప్లిన్ వల్ల మనల్ని మనం పాడు చేసుకుంటున్నాము, దాంతోపాటు ఎంతో పాపం చేస్తున్నాం, కాలం అవతల వాడి సమయాన్ని వృధా చేస్తున్నాం మనం. అందుకే స్వామి ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినా సరే, మీటింగ్ అయినా సరే, పిల్లలకి చెప్తుండేవారు 5 నిమిషాలు ముందుండండి. ఒక ఇంటర్వ్యూ ఉన్నది మీకు, ఇంటర్వ్యూకి వెళ్లాలి అన్నప్పుడు ఒక 10 నిమిషాలు ముందు ఎందుకుంటారు? అదే విధంగా మనం కంపేర్ చేసుకుని ప్రస్తుతం లైఫ్ లో ఎలా ఉంది, ఒక సినిమాకి వెళ్లాలనుకుంటారు యూత్, వెళ్లాలనుకుంటే టికెట్లు దొరకాలని ఒకే ఒక్క ఆ దృఢ నిశ్చయంతో వాళ్ళు 10 నిమిషాలు ముందే వెళ్తారు. సేమ్ థింగ్ వై నాట్ విత్ అదర్ థింగ్స్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అట్లాగా మనం ఆలోచిస్తే తప్పకుండా మనం డిసిప్లిన్ ఫాలో చేసే తీరుతాం.
డిసిప్లిన్ ఫాలో చేయడానికి మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి గణేష్. మనకి ఆలోచన లేదు, చెయ్యాలి అనే ఆలోచన, నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, దానివల్ల మనం చేయలేకపోతున్నాం. కానీ యాక్చువల్లీ మనది చాలా డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. నిజానికి చూస్తే మన మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, మన అమ్మా నాన్నలు మన పూర్వీకులు మనకి సెట్ చేసిన రొటీన్ కానీ చాలా డిసిప్లిన్డ్ గా ఉంటుంది.
మీకు ఈ క్రమంలో నాకు చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే నేను స్వామి హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. పొద్దున్న 5 లేచిన దగ్గర నుంచి రాత్రి 10 నైట్ ప్రేయర్ చేసి పడుకునేంత వరకు ఒక్క నిమిషం గ్యాప్ ఉండదు. ఎందుకంటే ఈ మధ్యనే కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, అంటే ఫిజికల్ గా ఎవరు స్వామిని చూడలేదు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒకలాగుంటే నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు తిరిగి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత టోటలీ డిఫరెంట్. వాళ్ళు చెప్తారు, అన్నా మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు, మై టైం విల్ గెట్ వేస్టెడ్, షెడ్యూల్ ఇస్ వెరీ వెరీ టైట్ ఫర్ మీ. అంటే ఈ డిసిప్లిన్ ఫాలో అయినప్పుడు ఎంత పంక్చువల్ గా మనం ఉంటే మన మైండ్ అంత సిన్సియర్ గా వర్క్ చేస్తుంది అనమాట. దేర్ ఈస్ నో డైవర్షన్ ఫర్ ది మైండ్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి స్వామి తప్పిస్తే ఇంకెవరు? ఎన్ని ఏళ్ళు 7 o'clock దర్శన్ అంటే 7 o'clock దర్శన్, స్వామిస్ మ్యూజిక్ విల్ బి ఆన్ అండ్ స్వామి దర్శన్కి వస్తారు.
సన్నార్ షార్
ఎనీ సీజన్ స్వామి విల్ బి ఆన్ టైమ్. సో అంత పెద్ద ఎగ్జాంపుల్ మన ముందు ఉంచుకుని మనం కాలాన్ని దుర్వినియోగం చేయకుండా డిసిప్లిన్ క్రమశిక్షణ తప్పకుండా మనం చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది. నెక్స్ట్ది ఈ బద్ధకం ఒక విషయం అయితే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజింగ్ నాకు డాన్స్ వచ్చు బాగా, ఇంకొక పక్క చదువు, డాన్స్ నచ్చింది అని చెప్పి దాని మీదే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఐ కాంట్ నెగ్లెక్ట్ మై వర్క్. రెండు ఇంపార్టెంటే. మనం ఎప్పుడైతే అది బ్యాలెన్స్ మనం స్ట్రైక్ చేస్తామో దెన్ ద లైఫ్ విల్ బికమ్ డిసిప్లిన్డ్. మేబీ వర్డ్స్ లో చెప్పినప్పుడు మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా అరే వీడు ఇట్లా చెప్తున్నాడు ఏంటి అంటారు, కానీ ఒక 3-4 మనం ప్రాక్టీస్ లో పెడితే దెన్ వీ విల్ అండర్స్టాండ్. ఆ డిసిప్లిన్ ఫాలో అయిన తర్వాత మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది చాలా కష్టం, ఎందుకంటే బ్యాలెన్స్ స్ట్రైక్ చేసుకుని ఒక 10 ఆఫ్ టైమ్ ని డివైడ్ కంపార్ట్మెంటలైజ్ చేసుకుని ఈ పనికి ఇది చేయాలి ఈ పనికి ఇది చేయాలి అని అన్నింటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అందుకే భగవద్గీతలో చెప్తారు సాహసం ఉత్సాహం ధైర్యం అంటారు. ఆ ఉత్సాహం ఉంటేనే మనం ఒక కార్యాన్ని చేపట్టగలం. అరే పోన్లేరా ఇది చేద్దాం లేదా తర్వాత చేద్దాం అన్న ఒక్క ఆలోచన ఆ తేలికతనం వచ్చిందంటే పనిలోని ఇట్ లీడ్స్ టు ఇన్డిసిప్లిన్.
ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైమ్.
చాలా చాలా దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేస్తూనే పోతాం. దీనికి ఒక అమేజింగ్ ఎగ్జాంపుల్ మనకి మహాభారతంలో తెలుస్తుంది. చూడండి, ధర్మరాజు అంతటి వాడే ఇలాంటి తప్పిదాన్ని కమిట్ చేసినప్పుడు ఇంకా మనం ఎంత, మనం కూడా తప్పు వెళ్లే అవకాశం
ఉంది,
తెలుసుకోవాలి. కరెక్ట్ చేసుకున్నప్పుడు దెన్ ద పర్పస్ ఇస్ ఫుల్ఫిల్డ్. సో మనం ఈ ధర్మరాజు భీముడు ఒకసారి అక్కడ నడుస్తున్నారంటే కొలువులని నడుస్తుంటే దర్బార్ లోకి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచాడంట ధర్మరాజు, వచ్చాడంట పాపం రాజు దగ్గర నుంచి ఏదో అడగటానికి. సరే అని ధర్మరాజు కొలువులోకి రమ్మన్నాడంట. వస్తే అతను నమస్కరించి ధర్మరాజుకి అడిగాడంట, ఇట్లాగ ధర్మరాజా నేను ఒక యాగం నిర్వహించాలనుకుంటున్నాను, దానికి నాకు కొంత డబ్బు అవసరం ఉంది, మీరెంతో సహాయం చేస్తారని నాకు తెలుసు, ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని చెప్తే ధర్మరాజు పాపం చాలా సంతోషిస్తాడంట. సంతోషించి సరే రేపురా నీకు తప్పకుండా కావలసినవన్నీ డబ్బు ధనం ఏది వస్తువులు ఏం కావాలంటే అది ఇస్తాను నేను చెప్తే పాపం అతను సంతోషంగా మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి ధర్మరాజు తిరిగి వెళ్ళిపోయాడు. అదే సమయంలో భీముడు అక్కడుండి సడన్ గా భటులందరినీ పిలిచాడంట. భటులు సేవకులను అందరినీ పిలిచి మొత్తం రాజ్యంలో తోరణాలు కట్టించండి, దండోరా వేయించండి, మొత్తం ఉత్సవంలో జరుపుకుందాం ఈరోజు అని చెప్పి అంటాడంట. ధర్మరాజు లోపలికి వెళ్తూ ఒకసారి ఆలోచించి భీమా ఈరోజు రేపు ఏమీ ఉత్సవాలు లేవు కదా, ఎందుకు ఇట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావు అని అడుగుతాడట. అడిగితే ఇప్పుడు భీముడు చెప్తాడు, అన్నా అసలు రేపు మనం బతుకుంటామో లేదో కూడా మనకు తెలియదు కదా, కానీ మీరు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే మీరెప్పుడు అబద్ధం ఆడరు, మీకు నిజం తెలుస్తుంది, ముందేం జరగబోతుందో కూడా మీకు తెలిసిపోతుంది. మీరు ఇందాకే ఆ బ్రాహ్మణుడితో చెప్పారు కదా రేపు రా అని, పాపం మంచి కార్యం చేయాలనుకున్నాడు, రేపు రమ్మన్నారంటే రేపు తప్పకుండా ఉంది. సో ఫ్యూచర్ ఇస్ స్టిల్ దేర్ ఫర్ మీ, అందుకే రేపు తప్పకుండా జీవిస్తానన్న ఆనందంతో ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడట. ఆ ధర్మరాజుకి భీముడు ఒక సందేశం అందిస్తున్నాడు నాకు, అని గుర్తు చేసుకు. ఎందుకంటే భీముడికి సూక్ష్మ బుద్ధి ఉన్నది. ఆ సూక్ష్మ బుద్ధితో ధర్మరాజుని ఆ కాన్షియన్స్ ని ప్రిక్ చేశాడు ఆ టైంలోని. అప్పుడు ధర్మరాజుకి చేసిన తప్పును అర్థమయ్యి ఇలా మంచి చేయడానికి పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదు అన్న ఒక ఆలోచన వచ్చి తిరిగి బ్రాహ్మణుని పిలిచి కావలసినవన్నీ బ్రాహ్మణుడికి ఇచ్చి పంపిస్తాడట.
చాలా బాగుంది, ఎంత మంచి, ఎంత సున్నితంగా భీముడు ధర్మరాజుకి చెప్పాడో చూడండి, రేపటిదాకా మీరు బతికుంటారనే నమ్మకం మీకు ఉందన్నమాట అంటూ. చాలా బాగుంది గణేష్. అంటే మంచి పని చేయడానికి ఎప్పుడూ మనం వాయిదా వేయకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు, తప్పకుండా వెంటనే మొదలుపెట్టి చేసేయాలి. మనకి రహీంది ఒక దోహా కూడా ఉంటుంది, కాల్ కరోసో ఆజ్ కర్, ఆజ్ కరోసో అబ్, రేపు చేయాల్సింది ఇవాళే చెయ్యి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చెయ్యి.
అండ్ ఇంకొకటి, ఆఖరి నిమిషంలో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, దానివల్ల చాలా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. అండ్ ఒక ఇచ్చిన పనిని చాలా ఎఫిషియెంట్ గా చేయలేని పరిస్థితి మనకి ఏర్పడిపోతుంది. ఎలాగైనా ఫినిష్ చేసి పడేద్దాం,
ఏదో ఒక రకంగా చేసేద్దాం అనే థాట్ వచ్చేస్తుంది.
అది దట్ ఈస్ టాకింగ్ చీప్, థింకింగ్ చీప్ అబౌట్ ద వర్క్. అది చాలా తప్పైన పని. అండ్ స్వామి ఎంతో బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పట్టుకోవడం ఎంత కష్టమో వదిలిపెట్టడం అంత ఈజీ అంటారు స్వామి కదా. పట్టుకోవడానికి యూ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ హోల్డింగ్ ఆన్ టు సంథింగ్,
ఎన్నో మసిల్స్ కూడా వర్క్ చేయాలి,
5,000 పని చేయాలి. అండ్ బ్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వాలి అది పట్టుకో అని. వదిలేయటానికి ఇట్ టేక్స్ ఓన్లీ అ సెకండ్. స్వామి అంటారు డోంట్ డిలే, మనం ఎప్పుడు ఆలస్యం చేయకూడదంట. దేనికి? మనలో ఉన్న చెడు గుణాలని వదిలిపెట్టడానికి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు స్వామి. ఒక కర్ర అనుకుని ఒక పావును మనం చేత్తో పట్టుకున్నాం, అది పాము అని తెలిసాక ఆ తర్వాత కొంచెంసేపు పోయిన తర్వాత వదిలిదాంలే దీనిని ఎవడన్నా అనుకుంటాడా? ఎవరు అనుకోరు, వెంటనే దాన్ని విడిచి
వదిలేస్తాం.
సో మనలో ఉన్న చెడు గుణాలు అలాంటివంట. యు డోంట్ డిలే, తాత్సారం చేయకూడదు దానికి. సరే లేజినెస్ కదా, తర్వాత ఇంప్రూవ్ చేసుకుందాంలే మెల్లగా అని అనుకోకూడదు. ఇమీడియట్లీ యూ గివ్ అప్ దట్, చేస్తే దెన్ యూ విల్ బికమ్ క్లోజర్ టు గాడ్. ఇంకొకటి, మంచిని పెంపొందించుకున్నప్పుడు, మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ లోకి పెట్టాలి. సో డిలే థింగ్స్ విచ్ ఈస్ ట్రబ్లింగ్ యువర్ మైండ్. ఏది నెగిటివో దాన్ని డిలే చేయమంటారు స్వామి, ఏది మంచిదో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమంటారు.
బాగుంది. సో మంచి పని చేసేటప్పుడు డిలే ఉండకూడదు, అలాగే మనలో ఉన్న చెడును దూరం చేసుకునేటప్పుడు కూడా డిలే ఉండకూడదు, రెండిట్లోనూ. అలాగే మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు గణేష్, శ్రద్ధ లేకపోవడం వల్ల కూడా మనకి క్రమశిక్షణ లోపిస్తుంది, ఇన్డిసిప్లిన్ వస్తుంది అంటూ. అది చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు. శ్రద్ధ అంటే సీరియస్నెస్ అనమాట, దేని మీద, ఈ పని మీద సీరియస్నెస్ లేదు. అలాగని మనకు అసలు శ్రద్ధ లేదా అంటే కాదు, పిల్లల్ని చూడండి, లేదు పెద్దవాళ్ళని కూడా చూడండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే 10 నిమిషాలు ముందరే టీవీ ముందర ఉంటారు, కూర్చుని చూస్తారు. అదే లైవ్ మ్యాచ్ లో స్టేడియంలో చూడాలంటే గణేష్, ఆ మ్యాచ్ స్టార్ట్ అవడానికి 2 గంటల ముందర 3 గంటల ముందర వెళ్ళాలి లోపలికి వెళ్లి కూర్చోవడం కోసం. సో అక్కడ శ్రద్ధ ఉంది కదా మనకి. సినిమాకి వెళ్లాలన్నా కూడా అంతే, ఏది ముందర 10 నిమిషాలు కూడా మిస్ అవ్వకూడదు అనమాట, అందుకని 1 గంట ముందరే బయలుదేరతాం. వీటన్నిటిలో ఉన్న శ్రద్ధ మిగిలిన విషయాల్లో ఎందుకు లేదు మనకి? అది మనం ఒకసారి ఆలోచించుకుంటే మళ్ళీ అగైన్ వి విల్ గో బ్యాక్ టు ప్రయారిటీస్. మనకి ఏది ప్రయారిటీ అనేది ఆలోచించుకుని నిర్ణయించుకోగలిగే బుద్ధి మనకు ఉండాలన్నమాట. మనకున్న బుద్ధిని దానికి ఉపయోగించాలి. హోంవర్క్ ఉంది, మ్యాచ్ జరుగుతోంది, ఏది ప్రయారిటీ? ఏది ప్రయారిటీనో దాని మీద మన శ్రద్ధని పెట్టాలి, కానీ అనవసరమైన విషయాలు, అనవసరమైన పనుల మీద దాన్ని ఉపయోగించకూడదు.
అది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు హోంవర్క్ చేయలేదు, మ్యాచ్ చూసాము, అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ తిట్టారు, మనకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, యు ఆర్ ఇన్డిసిప్లిన్ ఫెలో, హోంవర్క్ సరిగా చేయలేదు అని. సో ఆ ప్రయారిటైజేషన్ మనం సరిగ్గా చేసుకున్నప్పుడు డిసిప్లిన్ విల్ ఆటోమేటికల్లీ కమ్ ఇన్,
వచ్చేస్తుంది. ఆ చెడ్డ పేరును పోగొట్టుకోవడం కోసం వాళ్ళు ఆ మాట అనడం ఈజీయే, కానీ దాన్ని మనం పోగొట్టుకోవడం కోసం ఎంత కష్టపడాలి తర్వాత. దాని బదులు కొద్దిగా క్రమశిక్షణతో ఉంటే ఇదంతా, ఈ సిట్యుయేషన్స్ అన్ని అసలు రావు కదా. ఈ మనకి ఇప్పుడు చిన్న నాటిక విన్నాము, అందులో చూడండి ఆయన డాక్టర్ గారు చెప్పారు ఆయనకి, మీకు ఎక్సర్సైజ్ చాలా కంపల్సరీ ఇంక నుంచి, లేదు డైటింగ్ చాలా ఇంపార్టెంట్, మీరు ఈ రెండు ఫాలో అవ్వాల్సిందే అని. జనరల్లీ గణేష్ మనందరికీ డాక్టర్లు చెప్తూనే ఉంటారు ఈ రెండు విషయాలు, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, డైట్ చూసుకోండి జాగ్రత్తగా అని. కానీ ఆయన ఏం చేశారు, రెండూ పాటించలేదు. ఎందుకంటే ఎందుకు పాటించలా, శ్రద్ధ లేకపోవడం వల్ల. ఆ చేద్దాంలే నాకు ఇప్పుడు ఏమైంది, నాకు కొద్దిగా బీపీ ఉంది అంతే కదా, పర్వాలేదు అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చేదాకా వెయిట్ చేయక్కర్లేదు కదా. ఆ ఆలోచన అతనికి లేకపోయింది. లేకపోవడం వల్ల ఆయన కష్టపడడం, ఫిజికల్ గా పాప ఆయన చాలా కష్టపడుతూ ఉండుంటారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి. ఆయన కష్టపడమే కాదు, ఆయన మొత్తం కుటుంబాన్ని కూడా ఎంత కష్టం కలిగిస్తున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత బాధ, శారీరక బాధ ఒంట్లో బాగోకుండా సిక్ గా ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకే, కానీ మానసికంగా ఎదుటి వాళ్ళందరూ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడతారనేది మనం ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ ప్రయారిటీస్ మనకి తెలుస్తాయి. హెల్త్ విషయంలో కానీ, ఏ విషయమైనా, చదువు విషయంలో కానీ, దేనిలోనైనా జీవితంలో ప్రయారిటీస్ అనేది చాలా ముఖ్యం. వాటిని కరెక్ట్ గా తెలుసుకుని మనం మన శ్రద్ధని అవసరమైన విషయాల మీద పెట్టితే అప్పుడు క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది. అదే క్రమశిక్షణ. టు బీ సీరియస్ అబౌట్ ద రైట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఈజ్ డిసిప్లిన్. అవునా కదా?
అంతే. అండ్ స్వామి, ఇందాక మీరు స్కిట్ లో చెప్పారు కదా, ఈ శరీరానికి చాలా సిగ్నిఫికెన్స్ చెప్తున్నారు స్వామి. మీరు శరీరాన్ని సరిగ్గా దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే మీరు ఏ కార్యమైనా సరిగ్గా చేయడానికి కుదురుతుంది మీకు. సో ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ గుడ్, ది ఎక్స్పెరిమెంట్ వోంట్ బి గుడ్.
రైట్.
సో మన లైఫ్ ఒక ఎక్స్పెరిమెంట్. ప్రతి సిచ్యువేషన్ లో పరిస్థితి చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఆ టైంలో మన బాడీ కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. దానికి డిసిప్లిన్ ఎంతో అవసరం. అందుకే మనం హిల్ వ్యూ స్టేడియం కి, స్వామి దగ్గర హిల్ వ్యూ స్టేడియం కి వెళ్లి చూస్తే ఫస్ట్ కొటేషన్ ఓపెనింగ్ ఏముంటుందంటే, బెండ్ యువర్ బాడీ, మెండ్ యువర్ సెన్సెస్ అండ్ ఎండ్ యువర్ మైండ్. బాడీ డిసిప్లిన్ అయినప్పుడు మైండ్ ఆటోమేటిక్ గా మనకి డిసిప్లిన్ అవుతూ ఉంటుంది. మైండ్ డిసిప్లిన్ గా ఉన్నప్పుడు ఆ సెన్సెస్ అన్ని కంట్రోల్లో ఉంటాయి, మనకి దశేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. అందుకే డిసిప్లిన్ స్టార్ట్స్ విత్ ది బాడీ, ఫిజికల్ బాడీ. మనం మార్నింగ్ లేచామనుకో, ప్రశాంతి నిలయం టైమింగ్ ఈజ్ ది బెస్ట్ టైమింగ్. మనకి స్వామి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సుప్రభాతం ప్రేయర్స్ తో మొదలు పెడతారు అంతని. అండ్ భగవద్ ఆరాధన మన జీర్ణించిపోతుంది మన బాడీలోని. అదే కాకుండా ఈటింగ్ టైమింగ్స్, ప్రతిదానికి ఒక నియమం. స్వామి అద్భుతమైన పద్యం చెప్తారు కదా, క్రమము తప్పక మెంట ప్రతిదినంబు భానుండు. అంత డిసిప్లిన్ తో సూర్యుడు పొద్దున లేస్తాడు, రాత్రి పడుకుంటాడు చేస్తాడు కాబట్టి మనం ఇంత చక్కగా బతకగలుగుతున్నాం.
అవును, అదే పొద్దున్న వచ్చే సూర్యుడు ఒక్కరోజు ఊహించుకోండి, సాయంకాలం ఆయన వచ్చి పొద్దున్న చంద్రుడు వస్తే మన జీవితం ఎంత అస్తవ్యస్తమైపోతుంది. సో మన చుట్టూతా ప్రకృతిని స్వామి ఇంత చక్కగా పెట్టారు, కరెక్ట్ డిసిప్లిన్ తో ఎవరి పని అవి
చేస్తున్నాయి,
అది చూసి కూడా మనం నేర్చుకోలేకపోతున్నాము.
మరి ఇంత తెలుసుకున్నాము క్రమశిక్షణ గురించి. స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు క్రమశిక్షణ గురించి అనేది చివరి ఎగ్జాంపుల్ తో ఒకటి మనం చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ లోని ముగ్గురు విద్యార్థులు ఉండేవారు, సీనియర్ బ్యాచ్ స్టూడెంట్స్. ప్రతి విద్యార్థికి స్వామికి దగ్గరగా వెళ్ళాలి, స్వామితో మాట్లాడాలి, స్వామితో టైం స్పెండ్ చేయాలి అన్న ఆలోచనతోనే ఉంటారు విద్యార్థులంతా. కానీ ఇన్ ద ప్రాసెస్ షార్ట్ కట్స్ వెతుకుతాం మనం. ఏదైనా సాధించాలంటే షార్ట్ కట్ వెతకడం మైండ్కి సహజం, అది
మానవ సహజం.
సో పాపం ఈ ముగ్గురు విద్యార్థులు ప్రతిరోజు ఫస్ట్ లైన్ లో కూర్చోవాలి దర్శన్లో అన్న ఆలోచనతో క్లాస్ నుంచి తొందరగా వచ్చేసి, మాకు హాస్టల్లో ఒక రూల్ అనమాట, ప్రతిరోజు ఒక్కొక్క క్లాసు ఫస్ట్ లైన్ గా వెళ్తుంది. సో వీళ్ళు ముగ్గురు ఏం చేసేవారు, త్వరగా వచ్చేసేవారు క్లాస్ నుంచి, లాస్ట్ సెక్షన్ నుంచి, లాస్ట్ పీరియడ్ నుంచి వచ్చేసి బాత్రూంలో దాక్కుని వాళ్ళు కొంతసేపు ముందరే వచ్చేసి దర్శనానికి తొందరగా వెళ్ళిపోయేవారు అనమాట, ఫస్ట్ లైన్ లో కూర్చోడానికి, లాస్ట్ పీరియడ్ అటెండ్ చేయకుండా. సో ముగ్గురు పాపం మంచి ఫ్రెండ్స్, మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు. వార్డెన్ సార్ కి పాపం కంగారు పడింది, ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ కూడా అవకాశం దక్కాలి కదా ముందు కూర్చోడానికి. అండ్ పుండు మీద కారం పూయడం అంటారు కదా, దాంతో పాటుగా స్వామి ప్రతిరోజు వీళ్లతోనే మాట్లాడుతున్నారట. సో వీళ్ళని టచ్ చేయలేరు, ఎందుకంటే స్వామి వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా లేకపోతే అక్కడ కూర్చోవద్దని చెప్పినా స్వామి కోపడతారు. సో వార్డెన్ సార్ ఒక మంచి అవకాశం కోసం, ఇండికేషన్ ఫ్రమ్ స్వామి కోసం వెతుకుతున్నారు, వీళ్ళు డిసిప్లిన్ ఫాలో చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా దారిలో పడాలి అని. అలాగే ఒకరోజు అనుకోకుండా వీళ్ళు ముగ్గురు ఫస్ట్ వచ్చేసి దర్శనంలో కూర్చుండిపోయారు. స్వామి ఆ రోజే దర్శన్కి అర్లీగా వచ్చేశారు. అప్పటి వరకు ఏంటి, స్టూడెంట్స్ అంతా బ్లాక్ ఫిల్ అయిన తర్వాత స్వామి దర్శనానికి మొదలయ్యేవారు. ఆ రోజు వచ్చేస్తే స్టూడెంట్స్ బ్లాక్ లో ఎవ్వరూ లేరు, ఓన్లీ వీళ్ళ ముగ్గురే ఉన్నారు. స్వామి తిన్నగా వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమిలా అప్పుడే వచ్చేశారు అని అడిగారండి. వార్డెన్ సార్ని పిలిచి ఏం వీళ్ళు అప్పుడే వచ్చారంటే ఇంకా ఏం చెప్తారు, స్వామి మిమ్మల్ని చూడాలని ఉన్నది అందుకే మేము తొందరగా వచ్చేసామంటే స్వామి ఈ పిల్లల్ని వార్డెన్ని అందరినీ ఇంటర్వ్యూకి పిలిచారట. ఇంటర్వ్యూకి పిలిచి వార్డెన్ సార్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, రేపటి నుంచి వీళ్ళు ఇలా ఇండిసిప్లిన్డ్గా ఇలాగ ముందరే వచ్చేయకూడదు అని చెప్పారట. అంతే, ఆ ఒక్క ఇండికేషన్ ఫ్రమ్ స్వామి ఈజ్ ఎనఫ్ ఫర్ వార్డెన్ టు టేక్ టాస్క్ వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి. వార్డెన్ సార్ ఇంటర్వ్యూ రూమ్ బయటకు వెళ్లారు. ఈ ముగ్గురు పిల్లలతో స్వామి చెప్పి ఎందుకురా మీరు అంత తొందరగా వస్తున్నారంటే స్వామి మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అన్న ఆశతో కోరికతో వస్తున్నాం స్వామి అంటే అవునా, అయితే ఇప్పుడు ఈ రూల్స్ ఫాలో చేసి వార్డెన్ చెప్పింది చేసి అప్పుడు నాతో మాట్లాడడానికి కోరిక పెట్టుకోండి, తప్పకుండా నేను మీతో మాట్లాడతానన్నారట. బ్యాక్ టు హాస్టల్ సీన్. ప్రతిరోజు అప్పటి నుంచి ఒక మానిటర్ని పెట్టారంట వీళ్ళు ముగ్గురు మీద. ఏ పరిస్థితిలో కూడా వీళ్ళు ఫస్ట్ లైన్లో కూర్చోడానికి వీల్లేదు. మొత్తం స్టూడెంట్స్ 400 మంది స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాతే వీళ్ళని పంపించేవారట. ఆ పరిస్థితిలో ఇంకా వీళ్ళకి ఫస్ట్ కూర్చునే ఛాన్స్ ఎక్కడ వస్తుంది, స్వామితో మాట్లాడే అవకాశం ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. అలా పాపం వీళ్ళు చాలా బాధపడుతున్నారట, ఏం చేయాలి. సంహౌ దిస్ ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్, భగవంతుడు డిసిప్లిన్ ఫాలో చేయి అని చెప్పారు. దానికి నౌ దే స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ అదర్ మీన్స్ ఆఫ్ అప్రోచింగ్ స్వామి. ఒకడేం చేశాడట స్టూడెంట్, సిక్ బాయ్స్ డ్యూటీ అని ఒక డ్యూటీ ఉన్నది హాస్టల్లోని. ఆ హాస్టల్లో సైకిల్ మీద ఒంట్లో వాలేని వాడిని దర్శనానికి తీసుకొస్తారు. వాళ్ళు మిగతా బాయ్స్ కన్నా కొంచెం అర్లీగా మొదలవుతారు అనమాట. సో ఆ విధంగా ఒక అబ్బాయి హీ టుక్ అప్ దిస్ డ్యూటీ, ఒక సర్వీస్ టేకప్ చేసి ప్రతిరోజు 6 స్టూడెంట్స్ ని దర్శనానికి తీసుకొచ్చి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వీడు ఫస్ట్ లైన్ లో కూర్చునేవాడంట, అలాగా ముందు కూర్చోడానికి ఛాన్స్. అలాగా ఈ ముగ్గురు పిల్లలు కూడా 3 సెలెక్టెడ్ డ్యూటీస్ ఎంచుకుని వాళ్ళు ఆలోచన చేశారు, మేము సర్వీస్ కూడా చేస్తున్నాం, డిసిప్లిన్ ఫాలో అవుతున్నాం అండ్ స్వామికి దగ్గర అవుతున్నాం. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత వీళ్ళు బాగా స్టెబిలైజ్ అయ్యి డిసిప్లిన్ ఫాలో చేశారు. అనుకోకుండా ముగ్గురు ఒకే రోజు ఫస్ట్ లైన్ లో కూర్చున్నారంట కొన్నాళ్ళ తర్వాత. అప్పుడు స్వామి వాళ్ళ దగ్గరికి నేరుగా వచ్చి నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారంట. చూసారా, ఆ తపన ఎప్పుడైతే అరే ఎందుకులే రా స్వామిని మళ్ళీ ఫస్ట్ లైన్ లో ఎలా కూర్చుంటాంలే అన్న ఆలోచన వచ్చిందంటే ఆ తపన ఉండేది కాదు వాళ్ళకి, ఆ పని చెయ్యాలి అని తపన ఉండేది కాదు. అదే బద్ధకంగా నో ప్రాబ్లం చల్తా హే, ఈ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ మనకి, అది ఉండకూడదు ఎప్పుడు. ఇఫ్ యూ ఎలిమినేట్ దట్ ఆటోమేటికలీ ఆ డిసిప్లిన్ అనేది మనం ఫాలో చేస్తాం. సో ఈ అంశం, ఈ క్రమశిక్షణ మనం మనసులో దృఢంగా ఏర్పరచుకొని మన శరీరాన్ని డిసిప్లిన్డ్ గా ఉంచుకుని ఆటోమేటిక్గా మన మైండ్ కూడా అది ఛానలైజ్ అవుతుంది. సో స్వామికి చాలా గట్టిగా ప్రార్థన చేద్దాం, ఎందుకంటే ఈ డిసిప్లిన్ లేకపోతే స్వామికి అస్సలు ఇష్టం ఉండదు. స్వామిని ఆనందపరచాలనేదే మనకి కోరిక, ఎందుకంటే నిన్న మనం అనుకున్నట్టు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గాడ్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అన్నప్పుడు మనం కష్టపడి పనిచేసి డిసిప్లిన్డ్ గా ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. సైరామ్. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీమతి బి అన్నపూర్ణ, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ గంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి చిర్రా ఊరి శివరామకృష్ణ శర్మ గారు మాటల్లో విందామా.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలని సమర్పిస్తూ, సాయిరాం, పవిత్రమైన ఈ దసరా ఉత్సవాల్లో మహాలక్ష్మి అవతారం గురించి ఇవాళ చెప్పుకుందాం. దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషే సురాణామధిపే దేవానాంచ పురందరేగే. మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. దేవతలకు నాయకుడు ఆ కాలంలో పురందరుడు అంటారు. ఈ మహిషాసురునికి పురందరునికి పెద్ద యుద్ధం జరిగింది. ఇది దేవాసుర యుద్ధం. 100 సంవత్సరాల కాలం జరిగింది. అక్కడ మహాశక్తివంతులైనటువంటి అసురులు దేవసైన్యాన్ని ఓడించారు, దేవతల్ని ఓడించారు. అప్పుడు మహిషాసురుడే దేవలోకాధిపతి అయ్యాడు. ఓడిపోయినటువంటి దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు వాళ్లనందరినీ కూడా తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. యథావృత్తం తయోస్తద్దతు మహిషాసుర చేష్టితం. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ దేవతలని వెంట పెట్టుకుని పరమేశ్వరుడికి చెప్పారు ఈ విషయం. దేవతలందరూ ఒక సమావేశమై ఉన్నారు. దేవతలకు పరాభవం కలిగింది. సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, అనిలుడు, చంద్రుడు, యముడు, వరుణుడు అందరూ తమ తమ అధికారాలని కోల్పోయారు. అన్ని అధికారాలు మహిషాసురుడే అవలంబించాడు. స్వర్గాన్నిండి దేవతలను నెట్టివేశాడు. దేవతలు మానవ వేషంలో సంచారం చేస్తున్నారు. ఇంత పని చేశాడు మహిషాసురుడు. మేము మిమ్మల్ని శరణు వేడుతున్నాం, అతన్ని సంహరించేటువంటి ఉపాయం ఆలోచించండి అని చెప్పని దేవతలందరూ ప్రార్థించారు. ఈ మాటలు విన్నాక విష్ణుమూర్తి చాలా కోపగించాడు. శివునికి కనుబొమ్మలు ముడిపడ్డాయి. చాలా కోపంగా ఉండేటువంటి విష్ణుమూర్తి యొక్క ముఖాన్నుండి గొప్ప తేజస్సు యువతలకు వచ్చింది. శివుని యొక్క శరీరాన్నిండి గొప్ప తేజస్సు వచ్చింది. బ్రహ్మదేవుని యొక్క ముఖాన్నిండి గొప్ప తేజస్సు వచ్చింది. అదే సమయంలో మిగిలిన దేవతల అందరి శరీరాల నుండి కూడా తేజస్సు యువతలకు వచ్చింది. ఆ వచ్చిన తేజస్సు అంతా ఒక రూపాన్ని ధరించింది. పెద్ద తేజస్సు ముద్ద అన్నమాట. జ్వలించే పర్వతంలా ఉన్నది. అందరూ చూస్తున్నారు. ఆ తేజస్సు అన్ని దిక్కులా వ్యాపించిపోయింది. సటిలేని తేజస్సు అది. సకల దేవతల శరీరాల నుండి ఏర్పడిన తేజస్సు. ఆ మొత్తం తేజస్సు ఒక స్త్రీ రూపాన్ని ధరించింది. ఆ తేజస్సు 3 లోకాలు వ్యాపించిపోయింది కాంతితోటి. యదభూచ్ఛాంభవం తేజ తేనా జాయత తన్ముఖం. ఆ శివుని యొక్క తేజస్సు ఆమెకు ముఖంగా మారింది. యమధర్మరాజు తేజస్సు జుట్టుగా మారింది. విష్ణుమూర్తి తేజస్సు బాహువులయ్యాయి. ఇలాగా ఆయా దేవతల యొక్క తేజస్సు ఆమె యొక్క అవయవాలుగా రూపొంది అన్నమాట. ఒక అద్భుతమైన తేజోరూపిణి అయినటువంటి స్త్రీ రూపం ధరించింది. ఆ తల్లి సమస్త దేవతల యొక్క తేజోరాశి నుండి ఏర్పడింది. మహిషాసుని వలన బాధలు పడేటువంటి ఆ దేవతలందరూ పరమానందాన్ని పొందారు. అప్పుడు దేవతలు తమ ఆయుధాల నుండి ఆయుధాలని తీసి ఆ తల్లికి ఇచ్చారు. శివుడు తన శూలా నుండి ఒక శూలాన్ని తీసి ఆమెకు అర్పించాడు. విష్ణుమూర్తి తన చక్రాన్ని నుండి మరొక చక్రం తీసి దాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు శక్తినిచ్చాడు. వాయుదేవుడు ధనుస్సునిచ్చాడు. బాణాలతో కూడినటువంటి అంబుల పొదులు ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాన్నిచ్చాడు, అలాగే ఒక గంటను కూడా ఆమెకు సమర్పించాడు. యమధర్మరాజు కాలదండాన్ని ఇచ్చాడు. వరుణదేవుడు పాశాన్నిచ్చాడు. ప్రజాపతి అక్షమాలనిచ్చాడు. బ్రహ్మదేవుడు కమండలిచ్చాడు. ఆమె యొక్క తేజస్సు చాలా గొప్పది. అయితే సూర్యుడు తన యొక్క కిరణాలని, తన యొక్క కాంతి విశేషాన్ని ఆమెకు సమర్పించాడు. కాలపురుషుడు ఖడ్గాన్ని ఇచ్చాడు, అలాగే డాలును కూడా ఇచ్చాడు. క్షీర సముద్రం హారాన్ని ఇచ్చింది, చిరిగిపోని వస్త్రాలను ఇచ్చింది, చూడామణి సమర్పించింది, దివ్యమైన కుండలాలు కంకణాలు సమర్పించింది. అంతేకాదు అర్ధచంద్రం, కేయూరాలు, నూపురాలు, స్వచ్ఛమైన కాంతి కలిగినటువంటి ఆభరణాలు, కంఠాభరణాలు, అంగుళీకాలు, ఇవన్నీ కూడా విశ్వకర్మ ఇచ్చాడు. అంతేకాదు ఒక పరశువును కూడా ఇచ్చాడు. ఎన్నో అస్త్రాలు, కవచం, వాడిపోని పూలదండ, ఇవన్నీ కూడా సముద్రుడు సమర్పించాడు. ఒక పద్మాన్ని కూడా ఇచ్చాడు. హిమవంతుడు ఒక సింహాన్ని ఇచ్చాడు, ఆ సింహం ఆమెకు వాహనమైంది. హిమవంతుడు ఎన్నో రత్నాలు కూడా ఇచ్చాడు. కుబేరుడు ఆమెకు పానపాత్రను ఇచ్చాడు. ఆ పానపాత్రలో పానీయం ఎప్పటికీ పూర్తి కాదు, ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది. ఆదిశేషుడు మహామణిలతో కూడిన నాగహారాన్ని ఆమెకు సమర్పించాడు. పృథ్వీదేవి కూడా కానుకలిచ్చింది. దేవతలందరూ తమ ఆభరణాన్ని ఆమెకు సమర్పించారు. ఆమె గట్టిగా గర్జించింది. ఆ నాదం అంతటా నిండిపోయింది, ఆకాశమంతా నిండిపోయింది. ఆ పెద్ద ధ్వనికి ప్రతిధ్వనులు బయలుదేరాయి. అన్ని లోకాలు, సముద్రాలు కూడా కంపించిపోయినాయి. భూమి కంపించిపోయింది. పర్వతాలు కదలిపోతున్నాయి. దేవతలు జయ 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 అని జయధ్వనులు చేస్తున్నారు. ఆమె సింహవాహిని ముళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు భక్తితోటి తల వంచి. మూడు లోకాలు సంక్షోభాన్ని పొందాయి. దానవులకు ఆశ్చర్యం కలిగింది. ఏం జరిగింది? గబగబా ఆయుధాలు తీసుకుని నిలబడ్డారు వాళ్ళు. కోపంతో అన్నాడు మహిషాసురుడు, ఏమిటిది? అసురులందరూ వెంటబడ్డారు. యువతలకు వచ్చాక ఆ దేవి యొక్క తేజస్సుతోటి మూడు లోకాలు వ్యాపించున్న సన్నివేశం వాళ్ల కళ్ళబడింది. ఆమె ఎక్కడ పాదాలు వేసిందో అక్కడ భూమి కుంగిపోతున్నది. ఆమె కిరీటం ఆకాశాన్ని తాకుతున్నది. ఆమె నాదిత్రాణ్ణి గడ్లాగితే పాతాళం వరకు కూడా క్షోభించిపోతుంది ఆ ధనితోటి. ఎన్ని భుజాలు, వేల భుజాలు. ఆమెతో ఈ అసురులకు యుద్ధం ఏర్పడింది. శస్త్రాలు, అస్త్రాలు ప్రయోగించారు. మహిషాసురునికి ఒక సేనానున్నాడు, చిక్షురుడు అంటారు. అతడు యుద్ధానికి వచ్చాడు. చామరుడు మరొక సేనాని, చతురంగ బలంతో అతడు యుద్ధానికి వచ్చాడు. 10,000 రథాలతోటి అతడు యుద్ధానికి వచ్చాడు. ఉదగ్రుడనేవాడు. అలాగా యుద్ధం చేస్తున్నారు. ఇంకా అశిలోమ, భాష్కలుడు, ఇలాగ బిడాలుడు, ఒకళ్ళేంటి ఇందరందరో, వాళ్ళు పెద్ద పెద్ద సైన్యాలున్నాయి వాళ్ళకి. ఏనుగులు, గుర్రాలు, రథాలు, వీటన్నిటితోటి వాళ్ళు పెద్ద యుద్ధానికి వచ్చారు. మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. అతని దగ్గర తోమరాలు, బిందిపాలాలు, శక్తులు, ముసలాలు, రకరకాల ఆయుధాలున్నాయి. దేవు పేరు వాళ్ళ ఆయుధాలను వేశారు. కొందరు శక్తులు విసిరారు, కొందరు పాశాలను విసిరారు. దేవిని ఖడ్గ ప్రహారాలతోటి వాళ్ళు కొట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ తల్లి వాళ్ల శస్త్రాలని, అస్త్రాలని ఛేదించారు. ఆమె చండికా అంటారు, చండికాదేవి. ఆమెనే మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. లీలగా వాళ్లు వేసినటువంటి అస్త్రాలని, శస్త్రాలని నాశించేసింది. దేవతలు ఋషులు స్తోత్రాలు చేస్తున్నారు. ఆమె ఎన్నో అస్త్రాల్ని శస్త్రాల్ని వాళ్లపైన విసురుతున్నది. మహిషాసురుడు కోపగిస్తే ఈ దేవి యొక్క వాహనమైనటువంటి సింహం ఉన్నదే, అది కూడా కోపంతో యుద్ధం చేస్తున్నది. ఎంత సైన్యమో అసుర సైన్యం. అయితే అగ్నిదేవుడు వనాల్ని తగలబెట్టినట్టుగా ఆమె యుద్ధం చేస్తున్నది. ఆ తల్లి యుద్ధం చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆమె నిశ్వాస వాయువుల నుండి బ్రహ్మాండమైనటువంటి గణాలు, దేవతాగణాలు వచ్చేసే యుద్ధం చేసేవి. వాళ్ల దగ్గర పరశువులు, బిందిపాలాలు, పట్టిశాలు అనే ఆయుధాలున్నాయి. వీళ్లంతా దేవి యొక్క శక్తి చేత శక్తివంతులైన దేవతాగణాలు. వాళ్ళ అసురులను నాశం చేస్తున్నారు, గట్టిగా గర్జిస్తున్నారు. కొందరు పటహాలు ముగిస్తున్నారు బాధ్యాలు, కొందరు శంఖాలు ఊతున్నారు, మధ్యళ్లు ముగిస్తున్నారు. పెద్ద యుద్ధం. దేవి త్రిశూలంతో గదతో శక్తుల్లోని వర్షంగా కురిపించి శత్రువులను నాశం చేస్తున్నది. ఇలా గట్టిగా గంట వాయిస్తే ఆ ఘంటాధ్వని చేతనే అసురులు మోహాన్ని పొందుతున్నారు. పాశాలతో కొందరిని బంధిస్తున్నది, కొందరిని నిలువున చీల్చేసింది, ఖడ్గాలతో నరికివేసింది, గదతోటి మోదింది. కొందరు రక్తం కక్కుంటున్నారు ముసలపు దెబ్బలు తిని, కొందరు పడిపోయారు, కొందరికి వక్షస్థలం పగిలింది. పెద్ద శర ప్రవాహం వచ్చి పడుతున్నది ఆ రణ రంగంలో. ఎందరో ప్రాణాలను వదిలేశారు, చేతులు తెగిపోయినాయి, మెడలు తెగిపోయినాయి, శిరస్సులు తెగిపోయినాయి, తొడలు విరిగిపోయినాయి, మోకాళ్లు విరిగిపోయినాయి, నేలమీ పడిపోయినారు. ఓ బాహు, ఓ కన్ను, ఓ పాదం ఇలాగా ముక్కలైపోయినాయి. తలకాయలు తెగిపోయినా ముండేలు కూడా యుద్ధం చేస్తున్నాయి. ఆగు ఆగు అంటూ దేవిపైకి వస్తున్నారు వాళ్ళు, తలకాయలు తెగిన వాళ్ళు కూడా. ఇలాగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, అసురులు వాటితో నిండిపోయింది ఆ ప్రదేశం అంతా కూడా. రక్తం ప్రవహిస్తూ ఉన్నది. ఆ అసుర సైన్యానికి దేవీ సైన్యానికి అంత పెద్ద యుద్ధం జరిగిందన్నమాట. ఆ తల్లి తన యొక్క అద్భుతమైన ప్రభావం చేత అగ్ని గడ్డిని తగలబెట్టినట్టుగా వాళ్ళని నాశనం చేస్తుంది. దేవి యొక్క సింహం ఉన్నది, గట్టిగా గర్జించి తన యొక్క జూల్ని విదిలించి శత్రువులపైకి దూసుకెడుతున్నది. అలాగా అతి భయంకరమైన యుద్ధం జరుగుతోంది. దేవతలు జగజ్జన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇలాగా చూశాడు అసురుడు. వాళ్ళ యొక్క సేనాని చక్షురుడు అంటారు, వాడు యుద్ధానికి వచ్చాడు. వాడు దేవి పైన బాణవర్షం కురిపించాడు. ఆ ఆయుధాలని కూడా ఆమె నాశనం చేసింది. అంతేకాకుండా అతని ధనుస్సుని, అతని వాహనాన్ని కొట్టేసింది. అతని శరీరం పైన బాణాలు తగిలే వాడు కత్తి డాలు పుచ్చుకుని దేవిపై కొరికాడు, సింహాన్ని కత్తితో కొట్టాడు. దేవి అతని యొక్క ఎడమ భుజం నరికివేసింది. వాడు ఇంకో భుజంతో కత్తి పట్టుకుని యుద్ధానికి వస్తున్నాడు. వాడి కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఆ సమయంలో భద్రకాళి, మహాశక్తి కలది, ఆ భద్రకాళి పైన వాడు శూలాన్ని విసిరాడు. అది చూసింది, చూసి ఆ శూలాన్ని నరికిపడవేసింది. 100 ముక్కలైపోయింది ఆ శూలం. ఆ తర్వాత వాడు మరణించాడు. మరణించిన తర్వాత ఆ పైన మరొక సేనాపతి వచ్చాడు అమ్మవారిపైకి. వీళ్ళందరూ దేవతలను ఓడించిన వాళ్లే. ఏమండి, శక్తిని అమ్మవారిపై విసిరాడండి. ఆమె హుమ్మంటే ఆ శక్తి కాస్త పడిపోయింది. ఆ అసురుడి పేరు చామరుడు అంటారు. వాడు మళ్లీ శూలం వేశాడు. అమ్మవారు బాణాలతో దాన్ని నరికివేసింది. దేవి సింహం ఉందే, ఆ సింహం అతడితో యుద్ధం చేస్తున్నది. ఆ విధంగా భయంకరమైన యుద్ధం జరుగుతోంది. వాడు ఆకాశానికి ఎగిరాడు. ఎస్తే ఆ తన యొక్క పంజాతోటి ఆ చావరణ యొక్క శిరస్సు కొట్టేసింది దేవీసింహం. తర్వాత ఉదగ్రుడు అనేవాడు, వాడు పెద్ద యుద్ధం చేశాడు, రాళ్లు చెట్లు మొదలైనవి విసిరాడు అమ్మవారి పైన. దేవి చాలా కోపగించి గదతోటి వాడిని కొట్టేసింది. భాస్కరుడు అనేటువంటి సేనాపతిని బిందిపాలంతో కొట్టింది. తామ్రుడు అంధకుడు అనే వాళ్ళని బాణాలతో కొట్టింది. ఉగ్రాస్యుడు ఉగ్ర వీర్యుడు అనేటువంటి రాక్షసులను ఆ తల్లి త్రిశూలంతో కొట్టేసింది. బిడాలుణ్ణి కత్తితో నరికివేసింది. దుర్ధరుడు దుర్ముఖుడు వీళ్ళని బాణాలతో నాశం చేసింది. ఇలా తన సైన్యం నాశింపోతుంటే అప్పుడు దిగాడు మహిషాసుడు. వాడు దున్నపోతు రూపంతో ఉంటాడు. ఆ రూపంతో లోకాన్నంతని గడగడలాడించినవాడు. వాడు గొప్ప తపస్సు చేశాడు. ఈ తపస్సు గురించి దేవి భాగవతంలో చాలా ఎక్కువ వర్ణించారు. ఆ మహిషాసురుడు స్త్రీ చేతిలో తప్ప పురుషుడి చేతిలో మరణించడు, అది వాడికి వరం. వాడు దున్నపోతు రూపంతో తన ముట్టెతో కొందరిని కొడతాడు. కాళ్లతో కాలి గిట్టలుంటాయి, గిట్టలతో కొందరిని కొడతాడు. తోకతో కొందరిని కొడతాడు, కొమ్ములతో కొందరిని పొడిచేస్తాడు. వాడి వేగంతోనే చాలా మంది దెబ్బతినేస్తుంటారు. వాడు ఎంతటి వాడంటే వాడి ముక్కు నుంచి వచ్చే నిశ్వాస వాయువులే పెద్ద సునామీని సృష్టిస్తాయి, అంతటి వాడనమాట. వాడు పెద్ద సైన్యంతో అమ్మవారి సైన్యం మీకు వచ్చాడు. దేవి సింహాన్ని కొట్టాలి అనుకున్నాడు, చాలా కోపంతో వచ్చాడు. మహాపరాక్రమం కలిగిన వాడు తన కొమ్ములతో పర్వతాలని విసిరేస్తున్నాడు. వాడి యొక్క వేగానికి నేల శిథిలమైపోతుంది. వాడి తోక దెబ్బలకి సముద్రం పెద్ద పెద్ద పొంగిపోతున్నది. అంత మహాశక్తియుక్తుడు మహిషాసురుడు అంటే. వాడి యొక్క ఈ శ్వాసవాయువులకు ఆకాశంలో ఉండేటువంటి మేఘాలు కదలాడిపోతున్నాయి. వాడు చాలా తీవ్రంగా వస్తున్నాడు. అప్పుడు చండికాదేవి వీడిని సంహారం చేయాలి అనుకున్నది. అతని పైన పాశం వేసింది, పాశంతో కట్టేసింది. కట్టేస్తే వాడు ఆ దున్నపోత రూపం వదిలేశాడు. వాడు కావాలనుకున్న రూపం ధరించే కామరూపుడు. ఎప్పుడైతే ఆ రూపం వదిలేశాడో వాడు ఈసారి సింహరూపాన్ని ధరించాడు. ఏమండి, వాడి శిరస్సు నరికేద్దామని దేవి అనుకుంటుంటే వాడి సార్ పురుష రూపాన్ని ధరించి కత్తిని పట్టుకొచ్చాడు. అప్పుడు దేవి బాణాలతోటి ఆ పురుషుణ్ణి కొట్టింది, కత్తితోనే కొట్టింది. వాడు ఈసారి ఏనుగు రూపాన్ని ధరించాడు. అప్పుడు దేవి దగ్గర సింహం ఉంది కదా, ఈ సింహం వాడిని లాగుతుంది. అయితే వాడు పెద్ద తొండంతో దేవి సింహాన్ని లాగుతున్నాడు. అప్పుడు దేవి కత్తితో వాడిని నరికింది. ఈసారి మళ్లీ దున్నపోత రూపం ధరించాడు. ఏమైనా కామరూపాన్ని ధరించే వాళ్ళతో పెద్ద సమస్య అండి. మనం ఏ రూపంతో వాడిని కొట్టాలనుకుంటే ఆ రూపం వదిలేసి ఇంకో రూపాన్ని ధరిస్తూ ఉంటారు. కోపగించిన ఆ జగన్మాత చండిక ఆమె పానీయాన్ని తీసుకున్నది ఎర్రటి కళ్లతోటి, గట్టిగా గర్జించింది. వాడు కొమ్ములతోటి గట్టిగా అమ్మవారిని విసిరేద్దామని చూశాడు. ఏమండి, పెద్ద పెద్ద కొండల్ని కొమ్ములతో పెకలించి అమ్మవారిపై పడవేస్తున్నాడు. ఆమె బాణాలతోటి కొండల్ని చూర్ణం చేస్తున్నది. అప్పుడు దేవి అన్నది, ఓరి మూఢుడా, నువ్వు గర్జిస్తున్నావు, గర్జించు, ఇదిగో ఈ పానీయం తాగి నేను ఇప్పుడే నిన్ను సంహారం చేస్తాను. దేవతలు నువ్వు మరణించడం చూసి ఆనందంగా వాళ్ళు కేకలు వేస్తారు అని ఆమె ఆ మహాసురుణ్ణి పాదంతో తొక్కిపెట్టి కంఠమందు స్థూలంతో ఒక పొడి పొడిచింది. దాంతో వాడి ముఖాన్ నుండి వాడి యొక్క ప్రాణం తెలుసు పైకి వస్తున్నది. ఈ విధంగా ఎప్పుడైతే ఆ ప్రాణం పోతుందో వాడు ఆ రూపం వదిలేసి మరో రూపం ధరించి మళ్లీ యుద్ధానికి వస్తున్నాడు. వాడి యొక్క శిరస్సుని దేవి ఖండించేసింది. దైత్య సైన్యమంతా హాహాకారం చేసింది. పరమానందాన్ని పొందారు దేవతలు. దేవిని స్తోత్రం చేశారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. ఈ విధంగా లోకానికి కంటకుడైన వాణ్ణి ఆ దేవి ఈ మహాలక్ష్మి రూపంలో సంహారం చేసింది. దేవతలు మొదలైన వాళ్లంతా ఆ తల్లిని స్తోత్రం చేశారు. దేవ్యాయయా తతమిదం సుగదాత్మశక్త్యా నిశేష దేవగణ శక్తి సమూహ మూర్త్యా తామంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదధాతు శుభాని సానః. ఏ జగజ్జన్ని తనదైన ఆత్మశక్తి చేత ఈ జగత్తంతా వ్యాపించిందో ఆమె ఈ సమస్తమైన దేవతల్ని సకల జీవుల్ని రక్షిస్తూ ఉన్నది. ఆ అంబిక అఖిల దేవ మహర్షుల చేత పూజింపబడుతూ ఉంటుంది. భక్తితో ఆమెకు నమస్కారం చేస్తున్నాం అని చెప్పని ఆమెను బాగా స్తోత్రం చేశారు. ఈ స్తోత్రాలతోటి ఆ తల్లిని స్తోత్రం చేస్తే ఆమె పరమానందాన్ని పొందుతుంది, లోకాన్ని రక్షిస్తుంది. కనుక బాధలతో ఉన్నవాళ్లు ఆ తల్లిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇలా స్తుతిస్తే ఆమె సంతోషించింది. నందనవనంలో ఉండేటువంటి దివ్యమైన పుష్పాలతో దేవతలు ఆమెను అర్చించారు. మంచి గంధం మొదలైనవి సమర్పించారు. భక్తితోటి ధూపం దీపం అన్ని సమర్పిస్తే ఆమె ప్రసన్నమైనటువంటి ముఖంతో దేవతలతో చెప్పింది, దేవతలారా మీరు వరం కోరుకోండి. అంటే దేవతలు అన్నారమ్మా, మాకు పెద్ద సమస్య తీర్చావు, ఇంక కోరవలసిందేముంది? మా శత్రువు మమ్మల్ని అందరినీ పీడించాడటువంటి మహిషాసురుణ్ణి సంహారం చేశావు, అయినా నీవు మాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఈ వరం ఇ, నేను నిన్ను స్మరించినా స్మరించకపోయినా మాకు ఆపదలు తొలగించు తల్లి. ఎవరు ఈ స్తోత్రాలతో నిన్ను స్తుతిస్తారో వాళ్లకు సంపద వైభవం మరి భార్య మొదలైనవన్నీ కూడా కలిగేలా చేయి, వాడికి అభివృద్ధి కలిగేలా చేయి, ఎల్లప్పుడూ మాకు అభివృద్ధి కలిగించు తల్లి. ఇలాగా దేవతలు ప్రార్థించగా ఆమె అలాగేను వరమిచ్చింది. అందుకనే ఆ తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు కష్టాలని తొలగిస్తుంది, శుభాలని కలిగిస్తుంది. ఆమెను భద్రకాళి అంటారు, అంటే శుభాన్ని కలిగించే కాళి అని. ఆమెనే మహాలక్ష్మి అంటారు. ఆమె అంతర్ధానాన్ని పొందింది. ఈ గాథ చాలా గొప్పది. మహాలక్ష్మి అవతారం మిగిలిన అవతారాల కంటే కూడా చాలా గొప్పది అని చెప్తారు. ఈ అవతారంలో దేవతల అందరి శరీరాల నుండి యువతలకు వచ్చింది, వచ్చి జగత్రయానికి హితాన్ని ఆమె కోరింది, లోక కంటకులైన వాళ్ళని సంహారం చేసింది. ఇలాగా దేవి యొక్క అవతారం గురించి మనం చెప్పుకున్నాం. ఈ అవతారాన్ని మహాలక్ష్మి అంటారు. ఈమె మరొకసారి గౌరీ దేహాన్ని నుండి ఆవిర్భవించి దైత్యులను సంహారం చేసింది. అప్పుడు శుంభుడు నిశుంభుడు అంటారు వాళ్ళని, వాళ్ళని సంహారం చేసిందనమాట. కనుక లోక రక్షణ కోసం, దేవతలకు ఉపకారం కలిగించడం కోసం ఆమె అవతారాన్ని ధరించింది. ఈ జగజ్జన్ని యొక్క ఈ గొప్ప యొక్క అవతార గాథలు మనం పారాయణం చేసినట్లయితే, విన్నట్లయితే, స్మరించినట్లయితే, ప్రధానంగా ఈ దసరా కాలంలో, ఈ దసరా కాలంలో ఆ తల్లిని ఆరాధిస్తే ఆ తల్లి అనుగ్రహం బాగా మేలు అవుతుంది, మేలు కలుగుతుంది. అందుకని ఆరాధించాలి, వీటిని స్మరించాలి, పారాయణం చేయించాలి, మనం ఈ గాథల్ని వినాలన్నమాట. ఈ దేవి యొక్క అవతార గాథ మనకు రెండు అంశాలను చెప్తుంది. ఒకటేంటంటే మంచివాళ్లందరూ తమలో ఉండేటువంటి శక్తిని సామూహికంగా చేసుకుని దాని ద్వారా లోకంలో ఉండేటువంటి దుర్మార్గాన్ని తొలగించాలి. ఎవరి మట్టుకు వాళ్ళు విడివిడిగా ఉండిపోయినట్లయితే తమకు మేలు కలిగించుకోలేరు, లోకానికి మేలు కలిగించలేరు. తమలో ఉండే మంచితనాన్ని అంతనీ కలిపి ఒక చోట చేస్తే సంఘీయ శక్తి కలవయిగా అంటారు కదా, ఆ సాముదాయకమైన శక్తి ద్వారా లోకానికి మేలు కలిగించాలి, తమకు ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ఇదొక ఉపదేశం. ఇంతేకాకుండా వ్యక్తులు తమకు చేతనైన పని తాము చేయగలుగుతారు, ఒకప్పుడు తమ శక్తికి మించిన విషయాలు వస్తాయి. ఈ మించిన విషయాలు వచ్చినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా లోకానికి మేలు కలిగించాలి. భగవంతుడు అసుర సంహారం చేశాడు అని మామూలుగా చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవి అసుర సంహారం చేసి, ఇక్కడ అసురులు అంటే లోకానికి పీడ కలిగించే దుష్టులు. ఈ దుష్టుల వల్ల ఏమవుతుందంటే లోకానికి సంక్షోభం కలుగుతుంది. వాళ్ళు పూర్తి స్వార్థపరులు. ఈ స్వార్థం వలన వాళ్ళ స్వార్థం కోసం లోకానికి వాళ్ళు హాని కలిగిస్తూ ఉంటారు. వాళ్ళు హాని కలిగిస్తే సామాన్యులు పీడ పొందుతూ ఉంటారు. కనుక ఆ పీడ తొలగించడానికి మార్గమేమిటి? మన దగ్గర శక్తి చాలినప్పుడు భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ జగజ్జన్ని ఆరాధిస్తే ఆమె ఆ పీడ తొలగిస్తుంది. కనుక ఈ రెండు కోణాల్లో మనం ఈ గాథల ద్వారా మేలును పొందాలి. ఒకటి, భగవంతుని ఆరాధించడం ద్వారా లోకానికి మేలు కలిగించుకోవడం. రెండు, సామూదాయక శక్తి ద్వారా లోకానికి మేలు కలిగించడం, దుష్టత్వాన్ని సంహరించడం. ఈ రెండు రకాలు చేసినట్లయితే ఇది లోకానికి మేలు కలుగుతుంది, మనకి మేలు కలుగుతుంది. ఇలాగా జగజ్జన్ని తన యొక్క అవతార గాథ ద్వారా లోకానికి ఉపదేశం చేస్తోంది, ఉపయోగాన్ని కలిగిస్తోంది. ఆ జగజ్జన్ని ఏంటంటే మహాలక్ష్మి. ఈ శ్రోతలందరికీ కూడా మేలు కలిగించాలి అని ప్రార్థన చేస్తూ స్వస్తి.
ఈ దసరా కార్యక్రమాల పరంపరలో మనం రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. మళ్లీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
సాయిరాం.
ఎన్ని పనులు ఉన్నా అమ్మాని తెలిసినా కన్ని సాయి పరబ్రహ్మము ఏ తల్లికి